భగవద్గీతా మూడో అధ్యాయం 16 శ్లోకం. ఏం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయ అగాయోరింద్రియారామో మోగాపాద సజీవతి. అర్జున, ఈ విధంగా వేదములచే నిర్ణయించబడిన యజ్ఞచక్రాన్ని జీవితంలో అనుసరించిన వాడు పాపపు జీవితం గడుపు వాడగును, కేవలము ఇంద్రియ తృప్తి కొరకే జీవించేటి వాడు నిరర్ధకముగా బతుకుతున్నాడు. చెప్పండి అర్జున, ఈ విధంగా వేదములచే నిర్ణయించబడిన యజ్ఞచక్రాన్ని జీవితంలో అనుసరించిన వాడు నిజముగా పాప జీవితం గడుపు వాడగును, కేవలం ఇంద్రియ తృప్తి కొరకే బతుకుతో అట్టివాడు నిరర్ధకముగా జీవితమును గడుపును. తాత్పర్యం, కష్టించి పనిచేసి ఇంద్రియ భోగాన్ని అనుభవింపము అనేది ధనలోభపూరితమైన తత్వం కృష్ణ భగవాన్ నుంచే నిరసింపబడుతున్నది. ఈ భౌతిక జగత్తును అనుభవింప గౌరవానికి యజ్ఞచక్రము అత్యంత అవసరము. నియమాల్ని పాటించని వాడు నిరసింపబడిన వాడే ప్రమాదకరమైన జీవితమును గడుపువాడగును. ప్రకృతి నియమాల ప్రకారం మానవ జన్మ యోగ మార్గం ద్వారా కర్మ కానీ జ్ఞానం కానీ భక్తి కానీ ఆత్మానుభూతిని పొందుట కొరకు ఉద్దేశింపబడినది. నిర్దేశితమైన యజ్ఞాలను ఖచ్చితంగా అనుసరించడం అవసరము. గుణాతీతులైన మహాత్ములు లేకున్నా ఇంద్రియ భోగములందు ఉన్నవారు మాత్రము పైన తెలపండి యజ్ఞచక్రాన్ని ఆచరించి పవిత్రత పొందవలసి ఉన్నది. వాస్తవానికి కర్మలు పలు రకాలు. కృష్ణ చైతన్యములు లేనివారు భోగములు ఎందు నెలకొని ఉండుదురు, కనుక వారు పుణ్యకర్మలు చేయవలసి ఉన్నది. భోగములు అనుభవించేవారు కర్మ ఫలితములను తగులు కొనకుండా తమ కోరికలను తృప్తిపరచుకుంటకు ఈ యజ్ఞ విధానం ఏర్పాటు చేయబడింది. ఈ జగత్తు యొక్క పురోభివృద్ధి స్వీయ కృషిపై కాక దేవతలచే నిర్వహింపబడి భగవంతుడి ప్రణాళికపై ఆధారపడి ఉండను. కనుక వేదములందు ప్రత్యేక దేవతల కొరకు యజ్ఞములు ఉద్దేశింపబడినవి. పరోక్షముగా అవి కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడమే అగును. ఏలైనా యజ్ఞ నిర్వహణ నిష్ణాతుడైన వాడు తప్పక కృష్ణ చైతన్యానికి రాగలడు. అట్టి యజ్ఞ ఆచరణ ద్వారా మనిషి కృష్ణ చైతన్యవంతుడు కానిచ్చు అవన్నీ కూడా నీతి సూత్రములుగానే ఉండిపోవను. కనుక ప్రతి ఒక్కరూ తమ పురోగతిని కేవలం నీతి సూత్రములకే పరిమితం చేసుకునక వాటిని అధిగమించి కృష్ణ చైతన్యాన్ని పొందవలసి ఉన్నది. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన తలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వాత్మనాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అర్జున, వేదములచే నిర్ణయింపబడిన యజ్ఞచక్రాన్ని జీవితంలో అనుసరించని వాడు, నిక్కముగా పాప జీవితం గడిపిన వాడును, ఇంద్రియ తృప్తి కొరకే జీవించో అటివాడు నిరర్ధకముగా బతుకుతున్నాడు. దీర్ఘ అనేటువంటి తాత్పర్యంలో ప్రభుపాద ఈ శ్లోకాన్ని వివరిస్తూ ఆయన స్పష్టం చేస్తున్నాడు. మానవ జన్మ కేవలం మనం బతకడం కోసం కాదు, బతికి ఏం చేయాలా. మామూలుగా మనుషులంతా బతకడానికి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగం చేసి సంపాదించుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, పెళ్లి చేసుకోవాలా, మన కుటుంబ సంప్రదాయాలు ఉంచడానికి సంతానం కావాలా, వెనకాల మన వారసులు, ఆస్తులకు వారసులు కానీ మన కుటుంబానికి, మనం ఎందుకు బతుకుతున్నామో తెలీదు, మనకు వారసులు ఉండాలా, వాళ్ళు ఎలా బతకాలో వాళ్ళకి చెప్పేటువంటి జ్ఞానం మనకి లేదు. ఆయన కూడా ప్రతి వ్యక్తి, కొంతమంది నీకు పిల్లకాయలు ఎందుకు కావాలా, నీకు సంతానం ఎందుకు కావాలయా అని అడిగితే వాళ్ళు ఏం జవాబు ఇస్తారు? మేము ముసలాళ్ళం అయితే మమ్మల్ని చూసుకునేది ఎవరు, బ్యాటరీ అయిపోతున్నట్టు దానిలో. మన ముసలాళ్ళం అయితే మనల్ని ఎవరు చూసుకుంటారు, కాబట్టి మనకి సంతానం ఉండాలా, మన కులం నడిచేది ఎట్లా, నీతో ఆగిపోతే ఆ తర్వాత కులం నడవడం అవసరమని, కుటుంబం నడవాలంటే మనం పోతే మన వెనకాల మన పిల్లకాయలు ఉండాల్సిందే, వాళ్ళ అభిప్రాయం ఇది. ముసలితనంలో మనల్ని చూసుకోవడానికి పిల్లకాయలు ఉండాలా, ఈరోజులో పిల్లకాయలు చూసుకుంటారేంది, వాళ్ళు కొట్లాట్లకి దిగుతూ ఉంటారు, లేదా వాళ్ళు ఎక్కడో వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుకుంటూ ఉంటారు. ముసలాళ్ళ కోసం టైం ఎవరికి? మనం తల్లిదండ్రులకి సేవ ఎందుకు చేయాలి? ఏమైనా మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నామా? మనకు వయసు ఉన్నంత వరకు మనం టీవీల ముందు కూర్చుని మనతో పాటు మన పిల్లకాయలను కూడా కూర్చోబెట్టి వాళ్ళకు కూడా ఈ దొలలవాటు చేసి బాధ్యత రహితంగా తయారు చేసి, అటువంటిప్పుడు వాళ్ళు అదుపు తప్పిన మనసుతో బతుకుతుంటే వాళ్ళకి బాధ్యతలు ఎలా తెలుస్తాయి? పిల్లకాయలు అదుపు తప్పిన ఆలోచనలతో ఉంటే వాళ్ళు ఎంతవరకు వాళ్ళ సుఖాలు, వాళ్ళ కోరికలు, తల్లిదండ్రుల ప్రతి వాళ్ళకి సెంటిమెంట్స్ ఎందుకు ఉంటాయి, ఇవన్నీ కూడా నేర్పిస్తే కదా. మనం మన తల్లిదండ్రులను చూసుకుని మన పిల్లకాయల ముందు మనం మన తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నామో, అది మన పిల్లకాయలకి మనం ఏం నేర్పిస్తున్నాం. ఇక్కడ చెప్పే పాయింట్ వచ్చి ఈ భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి యజ్ఞ చక్రాన్ని మనం జీవితంలో అమలు చేయకుండా మనం ఈ విలువలన్నీ స్థాపించడానికి వీలు కాదు. ఎవరైతే ధర్మార్థ కామ మోక్షాలను పెట్టుకున్నారో వాళ్ళు ధర్మయుక్తంగా అదుపులో ఉన్నటువంటి కామనులతో పాటు వాళ్ళు నిజాయితీగా సంపాదించుకుంటూ, అంటే ప్రతిదానికి కూడా రెస్ట్రిక్షన్స్, మనం ఎట్లా పడితే అట్లా సంపాదించడానికి లేదు, నిజాయితీగా అట్లా ఏది పడితే చేయడానికి లేదు, ధర్మయుక్తంగా అదేరంగా మనకి ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయడానికి వీల్లేదు. మనం శాస్త్రాల్లో చెప్పినట్టుగా తర్వాత ఆఖరిలో ఈ కట్టుబాట్లన్నీ మనం దాన్ని ఏమంటారు, రెగ్యులేటెడ్ సెన్స్ గ్రాటిఫికేషన్. మనం నిజానికి మనం పొందాల్సింది ఆత్మసాక్షాత్కారం, దాన్ని దృష్టిలో పెట్టుకుని మన జీవితాన్ని మనం రెగ్యులేట్ చేసుకుంటాం. ఆత్మసాక్షాత్కారానికి ఏదైతే అవరోధంగా ఉంటుందో దాన్ని మనం త్యజించి, ఏదైతే ఆత్మసాక్షాత్కారానికి అనుకూలంగా ఉంటుందో దాన్ని మనం స్వీకరించి, కాబట్టి దీన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎవరైనా వాళ్ళ నిత్య జీవితంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు పాటిస్తున్నారా, వాళ్ళకి తెలుసా ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఉదాహరణకి కనీసం పాటించవలసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ యజ్ఞ చక్రాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు యజ్ఞం కోసం వాళ్ళ జీవితాన్ని అడ్జస్ట్ చేసుకుని, ఈ రోజుల్లో మనం వాళ్ళ జీవితాన్ని చూసినట్టయితే యజ్ఞానికి మాత్రమే టైం ఉండదు, వాళ్ళకి మిగతా వాటన్నిటికీ టైం. వాళ్ళకి సినిమా చూడడానికి టైం ఉంటుంది, క్లబ్కు పోవడానికి టైం ఉంటుంది, వాళ్ళకి పిచ్చాపాటి కబుర్లకి టైం ఉంటుంది, రాజకీయాలకి టైం ఉంటుంది, నిద్రపోవడానికి టైం ఉంటుంది, మనం ఇట్లంతా టైం ఉంటుంది. కానీ మనకి యజ్ఞం చేయడానికి, యజ్ఞం అంటే ఆత్మని జాగృతం చేసుకోవడానికి, భగవంతుడిని తెలుసుకోవడానికి, భగవంతుడితో సంబంధాన్ని పొందడానికి దీన్ని యజ్ఞం అంటారు. యజ్ఞం అంటే భగవంతుడిని తెలుసుకోవడానికి, భగవంతుడితో సంబంధాన్ని పొందడానికి జీవితాన్ని మనం అరేంజ్ చేసుకోవడం. యజ్ఞం అంటే భగవంతుడి ప్రసన్నత కోసం బతకడం. ఎట్లా బతికితే భగవంతుడు ప్రసన్నుడవుతాడు? భగవంతుడు మన మీకు మానవ జన్మ దొరికింది కాబట్టి అతాతో బ్రహ్మ జిజ్ఞాస, మానవ జన్మ దొరికింది, వేరే జన్మల్లో దేవుణ్ణి తెలుసుకోవడం పొందడానికి ప్రయత్నం చేయడం వీలు కాదు. మనం పక్షులైతే దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఉంటుందా? మనం జంతువులైతే దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఉంటుందా? మనం పురుగులైనట్లయితే, మనం చెట్లైనట్లయితే, మనం జలచరాలైనట్లయితే అక్కడ ఆ తెలివితేటలు ఉండదు, ఆ సౌలభ్యం ఉండదు. అటు మానవ జన్మ భగవంతుడు దేనికి ఇచ్చాడు? అతాతో బ్రహ్మ జిజ్ఞాస. కాబట్టి అందుకే ఇక్కడ ఈ యజ్ఞ చక్రాన్ని భగవంతుడు, దీన్ని మనం యజ్ఞ చక్రం అంటే ఏంటది, యజ్ఞ చక్రం అంటే మనకి భోగాలు కావాలా, మనకి దేవుడు కావాలా, మనం బతకాలా, బతికి మన కోరికలు తీర్చుకోవాలా, బతికి మనం భగవంతుని పొందడానికి ప్రయత్నం చేయాలా? కాబట్టి మనం బతకడానికి తినాలా? మనకి అవసరాలు దేవతలు తీరుస్తున్నారు కాబట్టి మనం తినడానికి దేవతల్ని ఆరాధించాలా? ఆ దేవతలు మనకి వాళ్ళని మనం పూజించినప్పుడు వాళ్ళు మన అవసరాలు తీరుస్తారు. ఇట్లా చక్రం అంటే మనిషికి అవసరాలు ఉంటాయి, అవసరాలకి వాళ్ళు దేవతలను పూజించాలా? దేవతలు అవసరాలు తీరుస్తారు, అప్పుడు మన దగ్గర సంపత్తి ఉంటుంది, మళ్ళీ ఆ సంపత్తి మనం దేవతను పూజించాలా? దేవతలు ఇచ్చినటువంటి దాంతో మళ్ళీ మనం దేవతలను పూజిస్తూ ఉంటే మళ్ళీ మనకి ఏ రకంగా మన విత్తనాలు వేస్తూ ఉంటే మనకి మళ్ళీ పంటలు పండుతూ ఉంటాయి. ఆ పంటల నుంచి మళ్ళీ కొన్ని విత్తనాలు పక్కన పెట్టి మళ్ళీ మనం పంటలు వేయాలి. అట్లా దేవుడు మనకు కొంత ఆస్తిపాస్తులు ఇచ్చాడు. మనం అజ్ఞానంలో ఉండి మూర్ఖతనంతో ఉండి బస్ ఎలా వచ్చింది, ఎవరిచ్చారు అని పట్టించుకోకుండా దాన్ని మనం భౌతికవాదుల్లాగా లేదా నాస్తికుల్లాగా, భౌతికవాదుల్లాగా నాస్తికుల్లాగా అంటే మనం మనల్ని పుట్టించింది ఎవరు, ఇవన్నీ ఏర్పాటు చేసింది ఎవరు, ఆ ప్రశ్న మాత్రం అడగకూడదు. మనల్ని పుట్టించింది ఎవరు, మనకి ఏర్పాటు చేసినవారు, అది మాత్రం అడగకూడదు. ఇవి ఉన్నాయి, మనం దీన్ని వాడుకోవాలంటే ఎవరిచ్చారా అంటే అది అడగమాకండి. ఆ ప్రశ్న దాన్ని ఏమంటారు, నాస్తికులు భౌతికవాదులాగారు. కానీ మనం ఈ యజ్ఞ చక్రాన్ని మనం దేవతలు మనకి ఇచ్చినారు, మళ్ళీ మనం దేవతల్ని కొలుచుకున్నట్లయితే, దేవతల్ని మనం పూజించినట్లయితే వాళ్ళు మనకి ఇంకా సప్లై చేస్తారు. లేదా ఈ జన్మలో మనం చేస్తాం, ఈ జన్మలో మనం దేవతల్ని పట్టించుకోకుండా మనం ఆస్తికులం కాకుండా దేవుడు ఇచ్చిన దాన్ని మనం కేవలం ఈ జీవితానికే పరిమితమయ్యే పద్ధతిలో మనం ఖర్చు పెట్టినట్లయితే వచ్చే జన్మ రిస్క్. మనం దాని గురించి ఆలోచించలేదు, దాని గురించి తయారవ్వలేదు. అంతే కదా, మనం ఈరోజు సంపాదించుకుని మనం కొంత సేవ చేసుకోకపోతే సంపాదించుకుని జల్సా ఖర్చు పెట్టేస్తే మళ్ళీ మనం అడుగు తినాలా? ఎందుకంటే ఏం లేదు, అంటే వచ్చే జన్మలో మనం అడుగు తినేవాళ్ళగా పుట్టాలా? ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకు కొంతమంది అంత కష్టపడి పని చేయకుండా కూడా వాళ్ళకి కావాల్సినంత ఎందుకు ఉంటుంది, కొంతమంది అంత కష్టపడి పని చేసినా కూడా వాళ్ళ అవసరాలు తీరవు ఎందుకు, కొంతమంది కష్టపడినా కూడా వాళ్ళు కష్టపడదామన్నా కూడా వాళ్ళకి అవకాశం లేకుండా సంపాదించుకోవడానికి రకరకాల పరిస్థితులు. కాబట్టి ఇదంతా కూడా చక్రం. మనం చక్రాన్ని ఆఫ్ చేసినట్లయితే మనకు కూడా అవసరాలు, వసతులు, సౌకర్యాలు ఇవన్నీ ఆఫ్ చేయబడతాయి. చక్రం ఆఫ్ చేస్తే అంటే అక్కడ నుంచి సప్లై అవుతుంది. మనం బిల్లులు కడుతున్నంత వరకు ఎలక్ట్రికల్ సప్లై, బిల్లులు కట్టడం ఆఫ్ చేస్తే కట్ ఆగిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం బలవంతంగా ఫాలో కావాల్సి వస్తుంది. హౌస్ ట్యాక్స్ కట్టడం, మనం వాటర్ ట్యాక్స్ కట్టడం, మనం టెలిఫోన్ బిల్ కట్టడం, ఎలక్ట్రికల్ బిల్ కట్టడం, మనం గ్యాస్ బిల్స్ కట్టడం, రేషన్ బిల్స్ కట్టడం. కానీ మనం దేవతలకి ఏం కట్టాల్సిన అవసరం లేదా? బస్ వాళ్ళు మనకి సేవ చేయడం కోసం వాళ్ళు అక్కడ పైన కూర్చుంటున్నారు. వాళ్ళు వీడు చేసే పాప పనులన్నింటికి మనం అనుగ్రహించి ఎట్లా మనం సప్లై చేస్తూ ఉంటాను. మనం పాప పనులు చేస్తుంటే వాళ్ళు సప్లై చేయరు సరికదా, వాళ్ళు కర్రలు తీసుకుని వస్తారు. మనం పాప పని చేస్తుంటే గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేయదు. పోలీసు వాళ్ళు దిగుతారు రంగంలోకి, కథా కమిషన్ తెలుసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్. అట్లా మనం యజ్ఞచక్రాన్ని పాటించినట్లయితే చక్కగా దేవతలు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు, తదాస్తు మన కోరికలను తీరుస్తూ ఉంటారు. మన యజ్ఞచక్రాన్ని మనం విస్మరించినట్లయితే, మనం నిర్లక్ష్యం చేసినట్లయితే దేవతలు వాళ్ళు అప్పుడు కూడా మనకి ఇవ్వడానికి వస్తారు, కానీ వాళ్ళు మనకి వసతులు ఇవ్వడానికి రారు, వాళ్ళు మనకి ఇబ్బందులు కలిగించడానికి వస్తారు. అందుకే ఈ రోజుల్లో రకరకాల ఇబ్బందులు, మనం ఎన్ని వదిలిపెట్టేస్తున్నాం, వాటి దిక్కుమాలిన సావులు అంటారు కదా, దిక్కుమాలిన సావులు మనకి అకాలం, దుర్భిక్షం, అకాలం, మహమ్మారి, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, రోగాలు, కొట్లాటలు, విడాకులు, హత్యలు, దోపిడీలు, అన్యాయాలు, మోసాలు, ఇవన్నీ జీవితం అంతా కూడా ఈ జీవితాన్ని మనం ఎదుర్కోలేక మనం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే బతకడం మరీ కష్టంగా ఉంటే తట్టుకోలేకపోతే ఏం చేస్తారు. ఈ రోజుల్లో ఎన్ని పెరుగుతున్నాయి. అటు మనకు కావాల్సింది ఏంటంటే యజ్ఞచక్రం. ఈ యజ్ఞచక్రంలో రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి వచ్చి ఇక బతికినంతకాలం సుఖపూర్వకంగా బతకడం. ఈ యజ్ఞచక్రాన్ని మనం అంటే మనకున్న దాన్ని దేవతల్ని పూజించడానికి మనం కొంత ఖర్చు పెడుతూ ఉంటే వాళ్ళు మళ్ళీ మనకి ఇస్తూ ఉంటారు, మళ్ళీ ఖర్చు పెడుతుంటే ఇస్తూ ఉంటారు. ఇట్లా ఇక్కడ ఇబ్బంది ఉండదు అదొకటి. రెండోది మనం దేవతల్ని గుర్తించడం అంటే పరోక్షంగా దేవుణ్ణి, పరోక్షంగా ఇండైరెక్ట్లీ, ప్రత్యక్షంగా కాదు, మనం పరోక్షంగా దేవుణ్ణి గుర్తించడం అంతే కదా. దేవతల్ని పూజిస్తున్నాం అంటే మనం ఒప్పుకుంటున్నాం పైన మనల్ని పాలించేటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారు, ఒక్కడెవడో తెలీదు. కాబట్టి మనం రకరకాలుగా వినాయకుడిని పూజిస్తాం, అమ్మవారిని పూజిస్తాం, శివుడిని పూజిస్తాం, ఈ రకంగా రకరకాలుగా మనకి తెలియాలా. మనం ఇంతమందిని పూజించాల్సిన అవసరం ఉందా? ఇంతమందిని మనం పూజించాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ మనకి తెలియదు, మనకి తెలియక అసలు పూజించటం లేదు. మనం మిడిమిడి జ్ఞానంతో తప్పుడుగా పూజిస్తున్నాం. ఈ వెంకటేశ్వరుని పూజించడం, ఈ సాయిబాబాని పూజించడం, ఇదంతా తప్పుడుగా పూజించడం, అసలు పూజించకుండా ఉండడం, తప్పుడుగా పూజించడం, లేదా మనం దేవతలను పూజిస్తాం అది కొంతవరకు మేలు. ఆ దేవతలను కూడా మనం వాళ్ళు చెప్పినట్టుగా దేవతలను పూజించడానికి కన్నా విధానాలు ఉన్నాయి. మనం దుర్గమ్మ వారిని పూజించే పద్ధతి వేరుగా ఉంటుంది, మనం శంకరుని పూజించే పద్ధతి వేరుగా ఉంటుంది, మనం వినాయకుడిని పూజించే పద్ధతి వేరుగా ఉంటుంది. కాబట్టి ఆయా పద్ధతులు కదా. మనం ఎవరైనా ప్రభుజీని కలుసుకోవడానికి వెళ్ళి ఆయన జాకెట్ కూడా పెడితే ఎట్లా ఉంటుంది? ఆయన అటు జాకెట్ కూడా తలకాయ ఉండలేదు అని మనం ప్రభుజీని కలిసి ధోతి కుర్తా తీసుకెళ్ళాం, ధోతి కుర్తా తీసుకెళ్ళాం. లేదా వాడేవాడు అసలు ధోతి కుర్తా వేసుకోడు, వాడు ప్యాంటు షర్ట్ వేసుకుంటే మనం ధోతి కుర్తా కట్టుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి మనం ధోతి కుర్తా తీసుకెళ్తే వాడు ఏం చేస్తాడు? బయట పారేస్తాడు, ఇల్లు ఉడుచుకోవడానికి ఉపయోగిస్తాడు, ఇల్లు తుడుచుకోవడానికి. అంటే మీకు తెలియాలా, ఎవరిని పూజించాలో తెలియాలా, ఎలా పూజించాలో తెలియాలా. మనకి ఎవరిని పూజించాలో తెలియదు, ఎలా పూజించాలో తెలియదు. ఇక్కడ కృష్ణుడు చెబుతుంది కనీసం దేవతల్ని పూజించాలా, వాడిని ఎలా పూజించాలా, అక్కడితో ప్రారంభం. దేవుణ్ణి అర్థం చేసుకోవడం కష్టం. దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే మనం సత్వగుణంలోకి రావాలి. కానీ మామూలుగా మనుషులంతా కూడా వాళ్ళు తమోగుణంలో రజోగుణంలో ఉంటారు కాబట్టి మామూలుగా జనాలు రాముడి దగ్గరికి కృష్ణ దగ్గరికి వచ్చే అవకాశం లేదు. వాళ్ళు పొరపాటున వచ్చినా కూడా వాళ్ళు రాముడికి కృష్ణుడికి సేవ చేయరు. వాళ్ళు రాముడిని కృష్ణుడిని మన సేవకి ఎట్లా వాడుకోవాలి, జనాలందరినీ వాడుకోవడం అనేది దేవుణ్ణి కూడా మన సేవకి ఎట్లా వాడుకోవాలి. ఓవర్ స్మార్ట్ అతి తెలివి అంటారు కదా దేవుడి దగ్గర చూడడానికి. మాకేమిస్తారు మీరు దాన్ని అంత భక్తి అంటారు. భక్తి అంటే మనం దేవుడికి ఏం చేయాలా, భక్తి అంటే మనం దేవుడికి ఏం చేయాలా ఆయన అడగక్కర్లేదు, ఆయన తలకాయలేనాడు కాదు, మనం తలకాయలేనాడు. దేవుడి తలకే బాగానే పనిచేస్తాం. దేవుడిని మనం ఏమి అడగక్కర్లేదు. మనం దేవుడిని సేవించుకోవడం చేసుకుంటే చాలు. తెలుసు దేవుడికి నిజానికి మనకేం కావాలో మనకే తెలియదు, మనకేం కావాలో దేవుడికి తెలుసు. కాబట్టి మనం దేవుడిని అడిగితే మనం తప్పుగా అడుగుతాం. దేవుడిని అడగకూడదు, దేవుడిని ఏమి అడగకూడదు. అడగాలంటే నేర్చుకోవాలి. దేవుడిని ఏమి అడగాలంటే మాలంటాడు దగ్గరికి వచ్చి చైతన్య మహాప్రభు ప్రభు పదాన్ని నేర్పించినాడు. ఏ జగదీష్, నేను ధనాన్ని కోరను, అనుచరులను కోరను, స్త్రీలను కోరను, పేరు ప్రతిష్టను కోరను, జన్మ రాహిత్యాన్ని కూడా కోరను, కానీ ప్రతి జన్మ మీ భక్తి. దేవుడిని ఏమైనా అడగాలంటే మీ భక్తి. అది నిజానికి ఎంతో చాతుర్యంతో కూడినటువంటి ప్రార్థన. మనం దేవుడిని దగ్గర పెట్టుకుంటే ఇంకేం అడగాల్సి, దేవుడిని దగ్గర పెట్టుకుంటే ఏం అడగక్కర్లా. దేవుడు ఉన్నాడంటే అన్నీ ఉన్నట్టు లెక్క. కాబట్టి మనం తెలుసుకోవాలి, దేవుడు నాతో తిరుగుతూ ఉంటే చాలు, దేవుడిని నాతో పెట్టుకుంటే చాలు. ఆయన నా అవసరాలు, నా బాగోగులు ఆయన దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ఇక్కడ కనీసం మనిషి, అందుకే మనం చూస్తూ ఉంటాం జనాలంతా వినాయకుని పూజిస్తుంటే మనం కూడా వినాయకుని పెట్టాం ఇక్కడ. అది మనకు అవసరం అని కాదు, కనీసం మన వినాయకుని పూజ జనాలంతా ఇక్కడికి కూడా వస్తారు. ఎందుకంటే వాళ్ళు వినాయకుని పూజిస్తారు. ఇక్కడ వచ్చి మన దగ్గరికి వచ్చి కృష్ణ ప్రసాదం తీసుకుని కృష్ణ మంత్రం అని అక్కడక్కడ వినాయకుడు బొమ్మ పెట్టి తాగుబోతులు అంతా కలిసి వినాయకుడు బొమ్మ పెట్టి జనాలంతా డబ్బులు ఇచ్చిపోతే వాళ్ళంతా అంతా మనల్ని ఏదోలు చేసి వాళ్ళు ఏదోలు అయ్యి తాగుతూ ఉంటారు. వాటి వినాయకుడు బొమ్మ పెట్టేది వినాయకుడి సేవడి కోసం, సేవ కోసం జనాలు డబ్బులు వేస్తారు అక్కడ. దాంతో మనం తప్పుడు భోగాల్ని అనుభవించవచ్చు దానికోసం. కానీ ఇక్కడ మనం పెడితే మరి తెలీదు కృష్ణుడికి ఇవ్వాలని, కానీ ఇక్కడ ఇచ్చిపోతే కృష్ణుడికి చెందుతుంది. తెలియకుండా వాళ్ళు కృష్ణుడికి సేవ చేసుకుని ఎంతో లాభాన్ని పొందుతున్నారు కదా. కాబట్టి ఇక్కడ ఈ యజ్ఞ చక్రాన్ని మనం పాటించినట్లయితే మనం మెల్లిగా పరోక్షంగా మనకి ప్రసన్నం రావాల. మనం వందల రకాల దేవతా విగ్రహాలు చూస్తుంటే మన తలకాయ పనిచేస్తుంటే ఏంది స్వామి ఇంతమంది దేవుడు ఉంటారా, వీళ్ళది ఒకటే దేవుడా, ఇంతమంది దేవుళ్ళు ఉంటే ఆయన దేవుడు ఎట్లా అవుతాడు అంతే కదా. దేవుడు అంటే కంప్లీట్, అంతా కూడా కంట్రోల్ చేసేవాడు. అక్కడ 200 మంది దేవుళ్ళు ఉంటే అడగాలి మనం వీళ్ళంతా పంచుకొని పనిచేస్తున్నారా లేదా వీళ్ళు కొట్లాడుకుంటున్నారా అని. అంతేగాని ఎంత పని ఎట్ట నడుస్తుంది, ఎక్కడైనా కూడా 10 మంది చేస్తే కొట్లాడు తప్పదు, పంచుకోవడం తప్పదు. కాబట్టి వాళ్ళ మీద సిత్తు కొట్టేవాడు కావాలి ఆయన దేవుడు. దేవుడు ఉంటే కానీ వీళ్ళందరూ కూడా సరిగ్గా పనిచేయరు దేవతలంతా. అది పైన కృష్ణుడు ఉన్నాడు, మనకి తెలియదు కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటాం. అది తెలిసినట్లయితే ఆ రోజు నుంచి మనం ఈ దేవతలంతా పూజించాల్సిన అవసరం లేదు. తెలియనటువంటి వాళ్ళు ఏదో ఒకటి చేయడం మంచిది, తెలిస్తే సరిగ్గా చేయడం మంచిది. కాబట్టి మనం రావాల్సింది కృష్ణ. కృష్ణ చైతన్యంలోకి. మనం దేవతల్ని పూజించడం అంటే మనం మెట్లెక్కి రావడం, మనం తిన్నగా కృష్ణుని పూజించడం అంటే లిఫ్ట్, ఇంకా ఎక్కువ టైం పట్టదు. ఎక్కువ టైం పట్టదు, మనకి రకరకాల పనులు చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్. కృష్ణుని పూజించినట్లయితే మనం మెట్లెక్కుతూ అంటే మన దగ్గర వాటర్ బాటిల్ కూడా దగ్గర పెట్టుకోవాలి. మెట్లెక్కుతుంటే మనం అక్కడక్కడ మనకి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే ఆగుతూ ఉండాలి. కానీ లిఫ్ట్ ఎక్కితే మనకి తెలుసు ఓన్లీ 2 మినిట్స్. అంటే మనం లిఫ్ట్ ఎక్కేప్పుడు లిఫ్ట్లో దాహం వేస్తే ఎట్లా ఆలోచిస్తారే అని ఆలోచించక్కర్లా. మనం లిఫ్ట్ ఎక్కితే అలసిపోతామని ఆలోచించక్కర్లా. ఇది మనం చేసేది ఏం లేదు, లిఫ్ట్ ఎక్కితే అదే తీసుకెళ్ళి పైకి ఎక్కిస్తుంది కదా. కాబట్టి మనం చేయాల్సింది ఏం లేదు, మనం చేయాల్సింది లిఫ్ట్ ఎక్కాలి. అంటే మనం కృష్ణ దగ్గరికి రావాలి. కృష్ణ దగ్గరికి మనం చేయాల్సింది ఏం లేదు, అంతా ఆయన చూసుకుంటాడు అని అంటాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అటు భగవద్గీతలకు దేవుడు 2 మార్గాలు కూడా చెబుతున్నాడు. ఎవరికైతే అతి కోరికలు ఎక్కువ బుద్ధి పోగొట్టుకుంటారో వాళ్ళు పరోక్షంగా, ఎవరైతే కొద్దిగా అదుపులో ఉండి ఇది తెలివితేటలండి ఏది తను ఏమి చేస్తే అంతా బాగుపడుతుంది, కేవలం చదువు రావడం కాదు, కేవలం డబ్బు కాదు, కేవలం ఆరోగ్యం కాదు, ఒకటోటి ఒకటోటి కాదు, ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ వన్. కానీ ఆల్ ఇన్ వన్ రావాలంటే మనం భగవంతుడి దగ్గర రావాలి, కృష్ణుడి దగ్గర. అందుకే మనం వాళ్ళు దేవుళ్ళు దేవుళ్ళు అంటారు. ఈ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే పద్ధతి భగవంతుడు సింగిల్, దాన్ని అంటారు ఏకవచనం. భగవంతుడు ఒక్కడు, దేవతలు బహువచనం, 33 కోట్ల మంది దేవతలు. అటు మనకి భగవద్గీత జ్ఞానం ఉన్నా మనకి వైష్ణవుల యొక్క సాంగత్యం కలిగితే ఈ విషయం తెలిసిపోతుంది. డొంక తిరుగుడిగా మనం అర్థం పర్థం లేకుండా కాకుండా ముక్కు సూటిగా తిన్నగా అంటే దారి తెలియనప్పుడు మనం ఎత్తుకులాటం. దారి తెలిస్తే మనం పెట్రోల్ ఎందుకు బాటు చేసుకుంటాం, టైం ఎందుకు బాటు చేసుకుంటాం, ఒళ్ళు ఎందుకు భోజనం చేసుకుంటాం, కావాలని నన్ను ఒళ్ళు భోజనం చేసుకుంటాం, అంటే ఎందుకే బస్సా లెక్కుతున్నా అంటే ఏం చేయాలో తెలుస్తాయి బయటికి వెళ్ళి జనాలు నవ్వుతారు కదా. అదే రకంగా మన పిచ్చి తిరుగులు తిరుగుతుంటే అంటే పెట్రోల్ ఏం చేయాలో తెలియదు తిరుగుతున్నాయంటే జనాలు నవ్వుతారు. పెట్రోల్ ఏం చేయాలి జరిగితే పెట్రోల్ అంతా ఖర్చు అయిపోతే అప్పుడు నీకు ఏదో పని పడితే అప్పుడేం చేస్తాను, పెట్రోల్ అయిపోయింది బతుకైపోయింది, పెట్రోల్ అయిపోవడం అంటే బతుకైపోవడం. మనం పిచ్చి పిచ్చిగా అది ఇది చేస్తాం, బతుకైపోయిన తర్వాత ఆఖరిలో మనం ఏం చేయాలో తెలిస్తే అప్పుడు చేసేది ఇంకా కాటికి పోయి మనం చేసేది అందరూ జాగ్రత్త పడాలి కదా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. అందుకే భగవంతుడు అంటున్నాడు, ఎవరైతే కేవలం భోగాల కోసం బతుకుతున్నాడో వాళ్ళు కేవలం రోగాల కోసం బతుకుతున్నట్టు, ఎవరైతే భోగాల కోసం బతుకుతున్నారో వాళ్ళు కేవలం చావడం కోసం తయారవుతున్నట్టు, ఎవరైతే భోగాల కోసం బతుకుతున్నారో వాళ్ళు మనిషిగా పుట్టి ప్రయోజనం లేకుండా. మనిషి అన్నవాడు తెలుసుకోవాలా ఆత్మ ఏంది దేవుడు ఏంది తెలుసుకోవాలా. ఆత్మ తెలియనటువంటి వాడు, భగవంతుడు తెలియనటువంటి వాడు అతడు మనిషి అనడానికి అతనికి యోగ్యత లేదు, మనిషి అని చెప్పుకోవడానికి యోగ్యత లేదు. మనం ఎవరిని అడుగుతా అనుకో ఈ తండ్రి ఎవరయ్యా అని తెలియదు, ఎవరు చెడగొట్టాడు తండ్రి ఎవరు కూడా తెలియకుండా వాడు ఎందుకు పోతుంది, ఆ మాత్రం తెలియదు అంతేనే కదా. కాబట్టి దేవుడు ఎవరు తెలియకుండా బతుకుతానంటే వాళ్ళు కేవలం మనుషుల్లా కనిపిస్తున్నారు, కానీ నిజానికి వాళ్ళు పశువుల్లాగా బతుకుతున్నారు. కాబట్టి ఇక్కడ భగవద్గీత పశువుల్ని మనుషులు చేయడానికి, మనం పశువులు మనుషులు చేయడం వీలు కాదు, కానీ పశువుల్లాగా బతుకుతున్న మనుషుల్ని మనం మనుషుల్లాగా బతికొచ్చు. పశువులు మనుషుల్లాగా చేయలేము, పశువుల్లాగా బతుకుతున్నటువంటి మనుషుల్ని మనం మనుషుల్లాగా బతికేట్టు చేయొచ్చు. ఎప్పుడైతే వాళ్ళు భగవద్గీత కొద్దిగా వాళ్ళు కృష్ణ భక్తి జీవితంలో స్వీకరిస్తారో, వాళ్ళు భగవన్ నామాన్ని మనం భగవన్ నామం జపం చేస్తుంటే మిగతాదంతా కూడా మన మనసు అంతా కూడా భగవన్ నామం జపం చేస్తామంటే మనకి తెలియదు ఎంతవరకు ఎదగారా ఎదగడం అంటే ఏంది. మనకి జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తి కూడా లేదు. కానీ పెద్దవాళ్ళు చెప్పినట్టు, ఆచార్యులు చెప్పినట్టు, శాస్త్రాలు చెప్పినట్టు మనం భగవన్ నామాన్ని జపం చేసుకుంటూ పోతే మన పిల్లకాయలైనా ఆడాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా సంస్కృత జ్ఞానం లేకపోయినా భగవన్ నామం జపం చేసుకుంటూ పోతే భగవంతుడు ఆయన కలికాలంలో ఎవరైతే భగవన్ నామాన్ని కృష్ణనామాన్ని జపం చేస్తూ ఉంటాడో భగవంతుడు అటువంటి వాళ్ళని నేను దగ్గర ఉండి మెల్లిగా వాళ్ళు సంసారం నుంచి బయటపడి సుఖంగా బయటపడి నన్ను చేరుకోవడానికి నేను ఏర్పాట్లు చేస్తాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాదకి.